రకరకమైన చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు స్పర్శను పొందును. ఆ విధంగా అతడు ఇంద్రియ భోగములను అనుభవించును. చెప్పండి, జీవుడు ఒక స్థూల శరీరాన్ని గ్రహించి మనస్సుతో కూడి ఉన్న చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు స్పర్శను పొందును. ఆ విధంగా అతడు ఇంద్రియ భోగములను అనుభవించుడు. తన చైతన్యాన్ని కుక్కలు పిల్లుల గుణాలతో మార్చుకొనతో తదుపరి జన్మలో కుక్క దేహం లేదా పిల్లి దేహాన్ని పొందవలసి వచ్చును. వాస్తవానికి చైతన్యము నీటి వలె స్వచ్ఛమైంది మరియు పవిత్రమైంది. స్వచ్ఛమైన నీరు ఏదైనా రంగు కలిసించో స్వచ్ఛతను కోల్పోయే రీతి పవిత్రమైన ఆత్మ గుణముల కలయికచే తదనుగుణముగా మారిపోవును. వాస్తవానికి కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యము. కనుక కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనిషి పవిత్రముగా బతుకును. కానీ అతడు తన చైతన్యమును భౌతిక భావంతో కలుషితం చేసుకున్నచో తదనుగుణమైన దేహాన్ని పొందును. వచ్చే జన్మ మానవ జన్మే అని నేమేమీ లేదు. 84 లక్షల జీవరాశుల్లో కుక్కలు, పందులు, దేవతా శరీరం కానీ మరి ఏ ఇతర దేహాన్ని కానీ పొందవచ్చును. జ్ఞానాంజన సలా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం జ్ఞాన భూతలే అహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంచ శ్రీ రూపం సాగర జాతం సగన రఘునాథానికం సద్వైతం సావధూతం పరిజన సైన్యం శ్రీ చైతన్య కృష్ణ పాదాన్ సగన లయిత శ్రీ విశాఖ కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి రూపేష్ కాంత రాధాకృష్ణ సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణవాను వాంఛా కల్ప సరుభ్యస్య కృపా సింధువేయో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో ప్రభు నిత్యానంద సదాచార శ్రీవాసాను గౌరవభక్తుల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరి. దిస్ విల్ బి ఇన్ ప్రొవిజన్, ఇట్ విల్ బి ఇన్ ది రీజనల్ లాంగ్వేజ్. You give the class, I will translate, you know. ఇక్కడ ఉదాహరణతో వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఉంటాము. శుద్ధంగా ఉన్నప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుంది? శుద్ధతను కోల్పోయినప్పుడు మరికలు కానీ మన సుఖాలు కానీ అవి అసహజంగా ఉంటాయి. దేనివల్ల? మనం కోల్పోయి మనం బతుకుతున్నాము. కారణం స్వచ్ఛంగా ఉంటుంది, స్నాన నీళ్లు ఆకాశం నుంచి పడుతున్నప్పుడు అది శుద్ధమైనటువంటి జలం మేఘాల నుంచి. అప్పుడు
ఉన్నప్పుడు గోమూత్రం తాజాగా వచ్చినప్పుడు అదంతా ఘాటుగా ఉంటుంది, ఉప్పగా ఎంతో వాసనగా ఉంటుంది. దాన్ని మనం బాయిల్ చేసినట్లయితే నీళ్ళు ఆవిరయ్యి దాని ఆ నీళ్ళని మనం చేసినట్లయితే మళ్ళీ ఆవిరిని మనం నీళ్ళు చేయవచ్చు. నీళ్ళని ఆవిరి చేయొచ్చు, వేడి చేసి ఆవిరిని మనం అలపరిచి మళ్ళీ దాన్ని నీళ్ళ రూపాన్ని తీసుకురావచ్చు. నీళ్ళని ఇంకా చల్లపరిచి మనం దాన్ని ఐస్ లాగా చేయొచ్చు కదా, ఐస్ అవుతుంది, అసలు మారుతూ ఉంటుంది. గోమూత్రాన్ని మనం బాగా వేడి చేసినట్లయితే దానిలో నీరు ఆవిరైపోతుంది. ఆఖరిలో దానిలో ఉండేటువంటి దేనివల్ల గోమూత్రానికి దానిలో కొన్ని లవణాలు కలవడం వల్ల, దానిలో కొన్ని సేంద్రియ పదార్థాలు ఉండడం వల్ల, అంటే గోమూత్రం అంటే ఏంది, నీళ్ళు ప్లస్ ఆవు శరీరం నుంచి కలిపినటువంటి మానవ మూత్రము గోమూత్రము తేడాలు ఉంటాయి. మన శరీరం నుంచి నీళ్ళు బయటకు వస్తే ఒక రకం ఉంటాయి, ఆవు శరీరం నుంచి నీళ్ళు బయటకు వస్తే బల్లులు కూడా గుడ్డల మీద మరకలు పడుతూ ఉంటాయి, బల్లు కూడా ఒంటేలు పోస్తాయి, ఎలకలు శరీరాలు. దాన్ని బట్టి చదువుతున్నాడు ఒక ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడుతుంటే ఆరోగ్యంగా ఉన్నట్లు ఎట్లా రంగు వాసన దాన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నావా లేదా. మనిషి ఆరోగ్యంగా ఉంటే మూత్రానికి ఎలాంటి రంగు ఉండదు, పసుపు రంగు అని చెప్పి ఇట్లంతా. తర్వాత వాసన ఉండదు, అంత కూడా నీళ్ళే అయినా కూడా దాని యొక్క శుద్ధత అశుద్ధతని బట్టి. మనం మంచినీళ్ళు తాగుతాం, మూత్రంగా బయటకు వస్తుంది. ఏ రకం గిన్నెల్ని మురికి గిన్నెల్ని మనం కడుగుతాం మంచినీళ్ళు తీసుకొని, ఆ తర్వాత నీళ్ళతో మురికి నీళ్ళు అయిపోతుంది, తీసుకునేది మంచినీళ్ళు. ఏంటంటే వచ్చే జలం దాని యొక్క ఆది అవస్థలో అది శుద్ధంగా ఉంటుంది. కని ద్వారా అంటే మనం అప్పుడప్పుడు నీళ్ళలో గులాబీ జలం వేస్తూ ఉంటాం, అది మనకు నచ్చుద్ది, మురికి నీళ్ళు గులాబీ జలం. దానిలో మనం రోజు వాటర్ కలిపితే గులాబీ జలమే, దానిలో మురికి నీళ్ళు కలిగితే బుడగలేము, వాసనగా ఉంటాయి, బుడగలుగా ఉంటాయి. తరంగా చైతన్యం అనేటువంటిది నిజానికి దేని ద్వారా కలుషితం కానప్పుడు అది ఎంత శుద్ధంగా ఉంటుంది. శుద్ధ చైతన్యం అంటే మనకి ఆత్మకి కృష్ణుడితో సంబంధం ఉన్నది, కానీ ప్రస్తుతం మనం కృష్ణుడితో సంబంధాన్ని మర్చిపోయి ఇంకేవేవో సంబంధాలు పెట్టుకున్నాం, అంటే కలుషితమైన ఈ శరీరం వల్ల ప్రభావితమయ్యి మన చైతన్యం నేను భారతీయుడిని, నేను ఆంధ్రుడిని ఎలాగే అనుకుంటుంది. అంటే గడ్డిలో ఉండేది కూడా అదే ఆత్మ, కానీ నేను గడ్డిని అనుకుంటాను. అలాగే మామూలుగా మనం తినవలసింది కృష్ణ ప్రసాదం, కానీ మన చైతన్యం కలుషితం అయినట్లయితే భగవద్గీతలో వస్తుంది, రజోగుణంలో ఉన్నవాడు ఏం తింటాడు, తమోగుణంలో ఉండేవాడు ఏమి ఇష్టపడతాడు తినడానికి, సత్వగుణంలో ఉండేవాడు భక్తుడైనటువంటి వాడు. భక్తులు ఏ పని చేసినా కూడా దాని కృష్ణుడితో సంబంధం ఉందా లేదా, మేము తినబోతుంటే నైవేద్యం పెట్టారా, కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి ఇలా ఉండాలా, మీరు ఇష్టం వచ్చినట్టు కారాలు ఉప్పులేసి నైవేద్యం పెట్టేస్తామని ఎవరికైనా వండేటప్పుడు ఆయనకి నచ్చిన విధంగా ఉండాలి కదా, మీకు నచ్చిన విధంగా ఉండి ఇంకోటి పెట్టడం నాట్ ఎ రైట్ థింగ్. భక్తులు వండేటప్పుడు భగవంతుడికి నచ్చే విధంగా ఉండడం, లేదా భగవంతుడికి వాళ్ళ విధంగానే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎప్పుడు టైం ఉన్నా ఎదిగినటువంటి భక్తులను గుర్తించిన లక్షణం అంటే ఎప్పుడు ఖాళీగా ఉండదు, వాళ్ళ ఆలోచన నిరంతరం దేవుడు వెళ్ళిపోతూ ఉంటాం, దేవుడు వెళ్ళిపోతూ ఉంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథ ఎంత మాం నిత్యం దుష్యంతి చారమంతి చంగా ఇనప ముక్కలు మేకులు ఇంటి వైపుగా ఆకర్షించబడతాయో ఆ రకంగా ఎప్పుడైనా కూడా మనం శుద్ధమైనటువంటి మనస్సు మనకు ఉన్నట్లయితే ఈ సంసార అసలు రంగు మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే చదువుతుంది మామూలు వ్యక్తులకి అర్థం కాదు ఎట్లా ఇవన్నీ జరుగుతున్నాయో, రాస్తారు తర్వాతలో కనుక ఏ విధంగా ఈ శరీరాన్ని విడిచును, గుణాల కారణంగా మరి ఇంకో దేహాన్ని ఎలా పొందును, మూడులు ఎరుగుదలరు కానీ జ్ఞానచక్షువులు కలవారు ఈ విషయాన్నంతా కూడా చక్కగా చూడగలరు. అయితే ఈ శరీర ప్రభావం నుంచి ఎవరైతే డిటాచ్ అవుతారో, ఎవరైతే వైరాగ్యాన్ని పొందుతారో అంటే వీలవుతుంది. నేను మనం ఈ శరీరం కాదు కాబట్టి ఈ శరీర ప్రభావం నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది, మనం బయటపడవచ్చు. దాన్ని ఎలా మనం సాధించాలా, మన జీవితం బయట ఏదో సాధించేయడానికి కాదు, బయట ఏదో సాధించడం అంటే మనం అసలైనటువంటి చైతన్యంలో ఉన్నట్టు. మనం చేస్తుంది కృష్ణుడికి సేవ అయితే నేను దేశ సేవ చేస్తాను, మనం చేస్తుంది కృష్ణుడికి సేవ అయితే నేను సమాజానికి సేవ చేస్తాను. సమాజానికి సేవ చేయాలంటే సమాజానికి కృష్ణ చైతన్యాన్ని అందించండి, అది కూడా సేవ చేయాలి. ఒక వ్యక్తి మనం గుడ్డలు ఇవ్వచ్చు, తిండి పెట్టచ్చు, భక్తిని ఇవ్వచ్చు, ఉండేటువంటి సత్తును బట్టి. మనకి ఆత్మజ్ఞానం లేదు, మన దగ్గర డబ్బు ఉంది, చైతన్యం మనం కేవలం గుడ్డలు ఇవ్వము, గుడ్డలు ఇవ్వగలము, ఇవ్వగలుగుతాము, తిండిని ఇవ్వగలుగుతాం, కానీ మనం వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేము. ఇది మన దగ్గర లేదు, ఆత్మజ్ఞానం మన దగ్గర లేకపోతే ఇతరులు కలగేస్తాం. అంటే సేవ లేదా ఒక వ్యక్తికి సేవ, శరీరానికి సేవ చేయడం ద్వారా ఆ వ్యక్తికి సేవ చేశామనుకోవడం అది పొరపాటు. నిజంగా గుడ్డలు ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉంటాడో ఏంటి, కట్టుకుంటాడు మళ్ళీ దేవులాడుతూ ఉంటాడు. అది అది ఒక శరీరానికి ఒక అవసరం, అట్లాగే తిండి. కానీ అది బైబిల్లో ఒక సామెత ఉంది, మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనిషికి మనం కుక్కలకి తిండి పెట్టినట్టుగా మనం అట్లా మనిషికి మనం తిండి పెట్టి అతన్ని మనం సుఖవంతుడి చేయలేము. ఎందుకంటే ఒకటే మనం అవసరం కాదు, శరీరానికి కొంత తిండి అవసరం. అంటే ఇక్కడ అనేటువంటిది మనం సమాజ సేవ చేయాలన్నా దేశ సేవ చేయాలన్నా మనం ప్రజలకి ఆధ్యాత్మిక చైతన్యం కావాలా? అది లేని కారణంగా వాళ్ళు సంతోషం లేకుండా వాళ్ళు అనవసరంగా కష్టపడుతూ వాళ్ళు దారి తప్పిపోతున్నారు. సేవ ఎవరన్నా దారి తప్పిపోతున్నాడు అనుకోండి, అతను దారి తప్పిపోతుంటే మీరు అతనికి తిండి పెట్టేసి అతనికి సహాయం చేస్తాను అనుకుంటే పొరపాటు. అతను ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు కానీ అతనికి తెలీదు అతను దారి తప్పి తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. మీరు అడుగుతారనుకోండి, నేను నా ఇంటికి వెళ్ళాలా లేదా మనం మన ఇల్లంటే మనకి తెలిసి ఉండకపోతా, లేదా మీ బంధువుల ఇంటికి పోవాలా? బంధువులు ఎక్కడో తెలీదు, ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. తిరిగి తిరిగి కొంత అలసట ఆకలి కూర్చోబెట్టి మీకు తిండి పెడతా, కానీ మీరు మీ బంధువులు చేరుకోగలరండి తిండి పెడితే. టెంపరీగా ఆకలిగా తిండి పెట్టారు కానీ మీ బంధువులు మీకు తెలియలేదు కదా. కాబట్టి సమస్య అంటే మనం పని లేకుండా తిరుగుతున్న వాళ్ళకి గుడ్డలు ఇచ్చి తిండి పెట్టి వాడి ఇక్కడి నుంచి గూడు చేరుకునేటువంటి దారి చూపిస్తే బయట పడి తిరుగుతూ ఉండడం, మళ్ళీ ఆకలి పాలవుతూ ఉండడం, మళ్ళీ అశాంతి పాలవుతాం. మీరు ఈ సంసారంలో ఎందుకు వెతుకులాట్లో ఉన్నాడు, ఎందుకు తిరుగులాట్లో ఉన్నాడు, వ్యక్తి ఎందుకు అనిపిస్తున్నాడు అంటే అటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం అంతే కదా. నువ్వు డాక్టర్వి కాదు, వాడికి కూడా రోగం వచ్చి బాధపడుతూ ఉంటాడు, మీరేం చేయగలుగుతారు అతనికి? రోగాన్ని మాత్రం కుదర్చలేదు, ఇంకో సహాయం చేయగలుగుతారు. కానీ అది రోగం నీకు తెలియదు, దానికి ఏముందో తెలియకపోతే వాడు ఏదో కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి. వాడు కడుపు నొప్పితో బాధపడుతుంటే వాడు పండ పెట్టి వాడు కడుపు రుద్దుతా ఉంటే తగ్గిందా లేదా? లేదా వాడికి ఏదో మాత్రలు ఇచ్చి అప్పుడప్పుడు ప్రాణానికి ముప్పు కూడా కలుగుతుంది, రోగం లోపల ముదురుతుంది. అంటే స్వచ్ఛమైన జలం ఏ రకంగా దేంతో కలవనటువంటిది, దానిలో ఎలాంటి అవగుణాలు ఉండవు. అదేవిధంగా ఆత్మ శుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నట్టయితే అది సహజంగా కృష్ణుడి వైపుకి ఆకర్షితం అవుతుంది. అట్లా మనం గుర్తుపడతాం. ఎవరైనా కేవలం నేను కృష్ణుడి సేవ చేసుకోవాలా, నేను కృష్ణ భక్తి చేసుకోవాలా, దాన్ని ప్రచారం చేయాలా, ఎందుకంటే ఆయన తనకుండా వెతుకులాడుకోవడానికి ఏం లేదు అండి, కాబట్టి భగవంతుడి సేవకు రాగలుగుతాడు. కానీ అంతే కదా, ఎప్పుడు మన కోరికలు ఏం తిరగకపోతే మనం ఇంకోటి కోరికలు ఏం తీరుస్తాం? వచ్చిన వాళ్ళని వాడు చెప్పుకుంటాడు అట్లా, వాడిని మన కోసం ఉపయోగించుకుంటే అట్లా, మన కోరికలు తీర్తిగా మాట్లాడచ్చు. మీ ఉద్దేశం వచ్చి నా కోరికలు వీడిని ఉపయోగించుకుని మనం వీడి డబ్బులు కానీ కోరికను తీర్చుకోవడానికి అట్లా ఉపయోగించాలి. భార్యాభర్తలు అంటే అంతే కదా, అంటే కృష్ణ చైతన్యంలో ఉండే భార్యాభర్తలు కాదు, కృష్ణ చైతన్యంలో లేనటువంటి భార్యాభర్తలు భర్త భార్యను ఎట్లా ఉపయోగించుకోవాలా, భార్య భర్తను ఎట్లా ఉపయోగించాలి? జ్ఞానం కలిగినట్లయితే మన ఈ రకంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం వదిలిపెట్టి వాళ్ళు కూడా వాళ్ళని కృష్ణ భక్తులకు ఎట్లా తీసుకురావాలా తీసి ఇద్దరికి కృష్ణ చైతన్యం ఉన్నట్లయితే ఎలా మనం చక్కగా ఇతరులకు కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలా, లేదా మన కృష్ణ చైతన్యం ఎలా మనం వృద్ధి చేసుకోవాలా, ఎలా మనం కృష్ణుడిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలా, మీరు మనకంటూ కోరికలేదు. పాయింట్ వచ్చి ఎట్లా మనం శుద్ధ చైతన్యాన్ని పొందాలా? ప్రస్తుతం మన మనస్సు భగవంతుని వదిలి అటు ఇటు పరిగెడుతుంది, ఎట్లా దాన్ని అవన్నీ ఎట్లా కోరికలు ఎట్లా తరివేయాలా, ఆ కోరికను ఎట్లా మనం శుద్ధం చేసుకోవాలా? వాన్ నీళ్ళు బురదలో పెడితే బురద నీళ్ళు అవుతాయి, వాన నీళ్ళు మనం మురికాలలో పడేటైతే మురికి నీళ్ళు అవుతాయి, వాన నీళ్ళు గంగా నదిలో పడేటైతే దాన్ని మీరు గంగాజలం అంటారు కదా, వాన నీళ్ళు గంగలో కలిస్తే విభజయగలైంది గంగాజలం ఇది వాన నీళ్ళు ఇదని తెలుసుకో. అవస్థలో జలం అనేటువంటిది ఎలాంటి కాలుష్యం లేకుండా, అదే రకంగా ప్రభుపాద ఇంకో ఉదాహరణ కూడా ఇస్తారు. ఇది మన చైతన్య యొక్క అవస్థ, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనం ఏదో బహిర్ముఖలం అయి ఉండి బయటది ఏదో సాధించడం కాదు, అన్నీ దాన్ని కుక్క తిరుగుడు అంటాం కదా, కోతి చేష్టలు కుక్క తిరుగుడు ఎందుకు పనికిరాదు. మనుషులు కృష్ణ చైతన్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తుంటే అతను కూర్చుని ఉన్న చోట్లనే సుఖంగా బతకచ్చు, ఏదైనా కొద్ది అవసరాలు ఉంటే దేవుడు తీసుకొచ్చి మనమే బారేస్తాం అండి, ఆయనే తీసుకొచ్చి పడుతుంది, ఆయన అందరికీ పెడతాడు మనకెందుకు పెడతాడు. ఓకే, ప్రభుపాద ఇచ్చినటువంటి రెండవ దాని వాయువు గాలి. మనం గాలి గులాబీ తోట నుంచి వీచినట్లయితే ఆ గాలిలో గులాబీ వాసన వస్తుంది కదా, వాసన గాలితో కలదు, మామూలు గాలిలో వాసన ఉండదు, కానీ గులాబీ ధర మురికాలు పగిలింది గాలి వస్తుంది అండి, మనం ముక్కు మూసుకొని పోతా ఉంటాం తీసుకోండి. అంటే గాలి తన స్థితిలో అది శుద్ధంగా ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి పోతుంటే దాని గుణ అనేది అంటించుకుంటుంది. అదే రకంగా ఆత్మ శుద్ధమైనటువంటిది, కానీ ఎలాంటి శరీరాలు మనకి కలిగాయో దాని ద్వారా మనం ప్రభావితం అయ్యి మనం ఆ రకంగా పిల్లిలాగా కూతలేయడం, లేదా మనం శరీరంలో ఉంటే ఆ శరీరాన్ని ప్రభావం మన మీద కనబడుతూ ఉంటుంది. కాబట్టి జీవితంలో మనం సాధించవలసినటువంటిది ఈ శరీరం ఒక అనర్థం, ఈ శరీరంలో చేసిన కర్మల వల్ల ఈ శరీరానికి నేను మళ్ళీ ఇప్పుడు నేను కర్మలే చేస్తామంటే ఇంకో శరీరం తయారవుతుంది, కానీ మనకి శరీరం అవసరం లేదు, శరీరం ఒక అనర్థం ఆత్మ అవస్థలో ఉండాల. దానికి ఆత్మ ఏదో దాన్ని అంటిపెట్టుకోవాల. మనుషులు అటాచ్మెంట్ లేకుండా ఉండలేరు, భగవంతుడు ఒక్కడే ఆయన స్వతంత్రంగా ఉండగలడు. ప్రతి మనిషి అతను ఏదో ఒకటి, అందుకే మనం భక్తి చేయకపోతే మళ్ళీ మనకి పెళ్లి ఆలోచనలు రావడం, భక్తి చేయకపోతే మనకి మళ్ళీ కుటుంబ ఆలోచనలు రావడం, మనం భక్తి చేయకపోతే మనకి మళ్ళీ ఏదో వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం రోజు గట్టిగా భక్తి చేస్తూ ఉంటే మనకి ఆ బలం కలుగుతుంది, ఆ సంతోషం కలుగుతుంది మనకి. భక్తి వల్ల మనకి ఆ పవిత్రత కలుగుతుంది, మనోబలం కలుగుతుంది, మనకి ఆనందం కలుగుతుంది. భక్తులు అయినటువంటి వాళ్ళు దేవుడి ముందుకు వెళ్తే ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు, తెలుసో తెలియక ఏదో రకంగా నాకు కొంత కృష్ణ భక్తి అనేది అంటుకుంది, నేను దీని నుంచి దాన్ని పొందకుండా కాపాడండి. భక్తులు 24 గంటలు దేవుడి దగ్గర ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను ఒక పెద్ద మందిరం కట్టాలి, మనకు అవకాశం ఇస్తే ఆ పనులన్నీ కూడా చేస్తాం. కానీ భగవంతుడి ముందుకు మనం వెళ్ళి ఏం అడుగుతూ ఉంటాం, ఇంకా 4 అనర్థాలు ఉన్నాయి అవి పోవడానికి ఇంకా భక్తి చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. మనకి భక్తులు కొంత అనుభవం కలిగింది, మనకి పాత అనుభవాలు కూడా మనకు ఉన్నాయి, చేదైనటువంటి అనుభవాలు, భగవంతుడు పొరపాటు మళ్ళీ అటు పడిపోకుండా నన్ను కాపాడండి, మీ సహాయం లేకుండా నేను ఈ ఆయన నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. అంటే ఇక్కడ 20 శ్లోకంలో మనిషి క్రిస్టియన్ లేనట్లయితే ఏదో ఒక ప్రభావంలో పడుతూ ఉంటాడు. మన మనస్సు వెనకటి నుంచి కొన్ని వాసనలు తీసుకొస్తుంది, మనం దాన్ని బట్టి. ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉంటాడు, ఒక కొడుకు తాగుబోతు కావచ్చు, ఒక కొడుకు దొంగ కావచ్చు, ఒక కొడుకు గొప్ప దేశభక్తుడు కావచ్చు, ఒక కొడుకు ఆయన గొప్ప భక్తుడు కావచ్చు. ఎందుకంటే తల్లి పాలు తాగినారు, ఒకే చోట పుట్టారు. అంటే వెనకాలంటే మనస్సు వచ్చారు, వయసు రాగానే మళ్ళీ వాళ్ళ మనస్సు అది అనుభవించి ఇది అనుభవించి అని మళ్ళీ ఇస్తూ ఉంటుంది కదా. మనం తెలుసుకోవాలి, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ రెండింటి, నేను శుద్ధమైన ఆత్మ. ఇంద్రియాల ప్రభావం నుంచి బయటపడ్డా ఎట్లా, మనసు ప్రభావం నుంచి బయటపడ్డా ఎట్లా. మనసు ప్రభావం అంటే ఈర్ష్య ద్వేషాలు కామక్రోధాలు. శరీర ప్రభావం అంటే ఇంద్రియాల కోరికలు. ప్రతి మనిషికి గొడ్డలు కట్టుకోవాలా, ఎలాంటి తిండి తినాలా, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలా, నేను ఉద్యోగం చేయాలా, ఇవన్నీ ఇంద్రియాల మనసుకి మనం వెతుక్కుంటూ ఉంటాం. ఈయన దాన్ని బట్టి మనం మన ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ ఉంటాం. మనం లూజ్ క్యారెక్టరు, మందిరానికి వచ్చినప్పుడు ఎవరికి లూజ్ క్యారెక్టర్ ఆడున్నాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేయడం. కానీ నిజానికి మనం తెలుసుకోవాల్సింది, అరే మందిరంలోకి వచ్చింది భక్తి కోసం, మందిరంలో తగ్గ భక్తి చేసుకునే వాళ్ళు నేను. ఆ పిచ్చి ఆలోచన ఇట్లా లూజ్ లూజ్గా పోతున్నాయి, ఎట దీన్ని టైట్ చేసుకోవాలా, ఎట సరి చేసుకోవాలి పాయింట్. అది కూడా మనకి ఎవరో చెప్పాలి, భక్తులు చేస్తే మనకి తెలియదు మన అవసరం. కానీ మళ్ళీ మనం మనం మన స్వభావాన్ని బట్టి ఎత్తుకుంటే తిరుగుతూ ఉంటాం. మన మనకి చెప్పేవాడు కూడా కావాలి, నేను ఎందుకు నువ్వు మందిరంలోకి, మన వాసనలు మనల్ని లాక్కుపోతూ ఉంటాం. మందిరానికి కొంతమంది వచ్చి భోగాల కోసం, మందిరానికి కొంతమంది డబ్బు కోసం. మందిరానికి వచ్చేది మనం భగవంతుడి భక్తిలో పూర్ణ ఆనందం ఉంది, దాన్ని పొందడం కోసం మనం వచ్చాము కదా. ఎందుకు నాకు భక్తిలో పూర్ణ ఆనందం కలగటం లేదు, అది పట్టించుకోకుండా ఎట్లా నేను నా కోరికను తీర్చుకోవాలి. మందిరం వాతావరణంలో కూడా నా కోరికను తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ శరీరంలో పడి ఈ పలానా ముక్కు పలానా చెవులు ఇక్కడ చదువుతున్నందుకు ఏ వాసన నచ్చుతాయి, ఏ వాసన అయితే మనకు నచ్చదో దానికి మంచి అది లైక్ చేస్తుంది. ఎందుకంటే దానికి అట్లాంటి ముక్కు ఇచ్చాడు దేవుడు. మనం శుద్ధమైనట్లయితే ఎలాంటి రకమైనటువంటి కేవలం దివ్య చైతన్యంలో భగవంతుడు తప్ప మనకి ఏదీ నచ్చదు. అందుకే ఆయన అంటున్నాడు, యుగాయుతం నిమిషేన చక్షుసా ప్రవృతాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహణ. మనం నిజంగా శుద్ధ అవస్థలకు భగవన్నామం జపం చేసి జపం చేసి జపం చేసి బాగా వేయించి వేయించి వదిలి పెడతారనుకోండి, దాని తర్వాత మీరు వాటి మొక్కలకు మొలకెత్తాలంటే వీలవుతున్నాయండి. మీరు పేలాలు చేసేయండి, తర్వాత దాన్ని మళ్ళీ మొక్కజొన్న కండల కోసం మీరు పాచి పెట్టండి పేలాలని. పేలాల నుంచి మొక్క ఏమైనా వస్తున్నాయని ఆ మొక్క వచ్చే అవస్థ దాటిపోయింది. అట్లా మన ప్రస్తుతం మన ఆత్మ ఈ శరీర భోగాలకు అలవాటైపోయింది. అదే రకంగా మన ఆత్మని భగవంతుడి సేవలు భగవంతుడి భక్తికి అలవాటు చేసేయచ్చు. బాగా అలవాటు ఏంటంటే మనకి ఇంకా ఈ ఆలోచనలు ఇట్లాంటి ఆలోచనలు మనకి రావు కదా. ఏమంటారు, విత్తనాలు ఏ రకంగా ఫ్రై చేస్తే అవి మొలకలతో ఆ రకంగా మనం భక్తితో మనం బాగా మన మనస్సును ప్రభావితం చేసినట్లయితే మళ్ళీ మన మనస్సు ఈ మొలకెత్తి అంటే ఆలోచనలు మళ్ళీ కార్యరూపం దాటి భోగాలకు పోకుండా అంటే మనిషి తన స్వభావం పూర్తిగా మారేదాకా అందుకే భక్తి మార్గంలో మనకి జ్ఞానం కావాలా, పట్టుదల కావాలా, ప్రయత్నం కావాలా, మనకి భగవంతుని అనుగ్రహం కావాలా ఇష్టపడగలుగుతాం. ఏమాత్రం మనం ఏమైనా మళ్ళీ తక్కని అవకాశం అప్పుడప్పుడు లాటరీ టికెట్లో మీ నంబరు 2374 73 నెంబర్కి లాటరీ కొట్టి కూర్చొని లబ్బో దీపం ఏడుస్తూ ఉంటే ఒక నెంబర్లో పోయిందని చెప్పి, అంటే మనం క్రిస్త భక్తుడిగా మనం మందిరంలోకి వచ్చాం అంటే మీకు అన్ని పొందేటువంటి సువర్ణ అవకాశం. కానీ ఆ నంబర్ తప్పిపోయిందంటే అరే మన ఇంత ఈ మార్గానికి వచ్చి కూడా ఎందుకు మళ్ళీ బజార్లో బయట బతుకుతుంది. శ్రీమద్ భగవద్గీతకి